గట్టిగా పట్టుబట్టే. స్వామివారి పాదాలు ప్రక్షాళన చేస్తే ఆ పాదాలు తొడవాలంటే పాదం ఎత్తాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది. ఆయాసం వచ్చేది కానీ పాదం ఎత్తలేకపోయేవారు అక్కడ అక్కడ పాద ప్రక్షాళన చేసినప్పుడు. నాకు అనిపిస్తుంది ఎందుకంటే పక్కన చేయించేటువంటి అవకాశం ఇచ్చారు కాబట్టి, అంటే మన మనస్సు ఎంత ఊహిస్తోంది అక్కడ ఆ సేవ చేసుకునేటప్పుడు స్వామివారి పాద ప్రక్షాళన చేసుకునేటప్పుడు మనస్సు ఎంత ఊహిస్తోంది. స్వామివారి ఆసనాన్ని గ్రహించినప్పుడు పాద ప్రక్షాళన చేసి బట్టలు పెట్టేవాళ్ళు, ఆ పంచ కూడా అందరి ముందు కట్టుకునేవారు. అదృష్టం వచ్చిన వాళ్ళ అదృష్టాన్ని బట్టి తిరిగి పాద పూజ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళా కర్తలు పాద ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. అంటే దానికి ఆ పాద పూజకిను మన జీవ అహంకారానికి చాలా కనెక్షన్. మనలో ఉన్న జీవత్వం నశించడం కోసమే గురుపాదాలని పూజించడం జరుగుతుంది అక్కడ. దీని మనలో ఉన్న ద్వైతాన్ని నశింపచేయటం కోసం అంత అవకాశం ఇచ్చేవారు అన్నమాట గురుదేవులు. అటువంటి పరంపరలో కూర్చోండి. ఇంకా అటువంటి పరంపరలో వస్తూ ఫస్ట్ చెప్పాడు కదా ఆయన మూర్తి, చెప్పేం చెప్పాడు ఆయన, అందరూ ఉంటే జరిగే సత్సంగం ఒకటి, ఇద్దరు ఎప్పుడు నా కలిస్తే మాట్లాడుకునే సత్సంగం ఒకటి, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కళ్ళే సత్సంగం ఎలా చేసుకుంటానని చెప్పలేకపోయి అక్కడి నుంచి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. 300 వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి అక్కడ దేహబుద్ధ్యాస్తి దాసోహం జీవబుద్ధ్యాత ధ్వంసక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇది మే నిశ్చితామతి అని ఆంజనేయ స్వామి చెప్పాడని అక్కడికి వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ అంటే అది ఆత్మతత్వమే కానీ ఇక్కడ ఒకడేం చేస్తున్నాడు, ఇక్కడ ఒకడు రెండు ఎందుకు అయ్యాడు అంటే తన మనస్సుని తనగా నమ్ముకోలేకపోతున్నాడు కాబట్టి రెండుగా ఆలోచిస్తున్నాడు. మనకు అక్కడ ఉపనిషత్తు కూడా ఘోషిస్తుంది, మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. మన మనస్సులోనే రెండు స్వభావాలు ఉన్నాయి, ఒకటి మంచిని ఆలోచిస్తుంది, ఇంకోటి ఏంటంటే ఇంకెన్సిప్ చెప్తారు, ఏదో నివేదన కూడా పెట్టారు కదా, కాస్త ప్రసాదం పెడితే బాగుండేది కదా అని అనిపించవచ్చు. కానీ రెండో మనసు ఏం చేస్తుందంటే రోజు కాతి ప్రసాదాన్ని అనుగ్రహిస్తున్నారు కానీ రోజు ఇలా కూర్చుంటామా ఏమన్నానా అవకాశం కుదిరింది కాబట్టి కాస్త నాలుగు చక్కగా నలుగురం కూర్చున్నప్పుడు మంచి మాట మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది అనేటువంటి మన మనసులోని రెండు భావనలు వస్తాయి. వచ్చి అక్కడ దేన్ని జయిస్తామో మన శక్తి కొలది ఉంటుంది అక్కడ. మనలోనేది ఎవడికి తెలియదు, మనకే తెలుస్తుంది వాడికి తెలుస్తుంది. దానిలో ఏది జయించగలుగుతాం మనం ఇక్కడ వెళ్ళి ప్రసాదం తీసుకుని అమ్మలసిపోయి వచ్చారు, అసలే నిద్ర లేదు. అందుకని ఏంటంటే ఇంకోటి ఏంటండి, ఏది బ్రేక్ జెట్ లాక్
జెట్ లాగ్
లాగ్ జెట్ లాక్ కదా నీ పేరు కలుగుతుంది
చెప్పాలి.
కొత్తగా ఇప్పుడు లక్ష్మీ అనే దానికి లాక్స్ అని అంటారు.
లాక్స్ వచ్చేసరికి మాకు లక్ష్మి మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు అక్కడ. బావగారు అల్లుడి గారు రాలా లేకపోతే ఉడికించేదాన్ని. మా అమ్మాయిని లక్షల్ని చేసుకుంది, ఇక్కడ వాళ్ళు అందరూ లాక్స్ అంటారు దాన్ని లక్ష్మిది.
ఆయన పేరు కోటి అండి,
మన మన ఆశ సాంప్రదాయాన్ని పోగొట్లా ఏంటి, అక్కడ ఎప్పుడు సతీ ధర్మాన్ని నిర్వర్తించాలి కదా, భర్తను ఎప్పుడు తక్కువ చేయకూడదు. అక్కడ అలా చక్కగా పోషించుకుంది, మీరు లాక్స్కి ఎంత సంతోషపడుతున్నారు, మా ఆయన కోటి. బాగుంది బాగుంది. అలాగా ఇక్కడ మన మనస్సే మనలో చేరి మన అనేకమైనటువంటి భావాలను తీసుకొస్తుంది, ఒకటనే కాదు ఆ సమయాన్ని బట్టి. కూర్చున్నాము అక్కడ, ఏ చాలీస చదువుకోకూడదని ఉందా, ఉంది కదా, ఎట్లు ఉత్తరే కూర్చున్నామా, ఎందుకు కూర్చున్నాము, అన్ని లక్షలు కట్టుకొస్తున్నాం కదా, వచ్చిన కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంది. ఉన్నప్పుడు ఏంటి అక్కడ దేవుణ్ణి తలుచుకోవచ్చు, చక్కగా దేవుణ్ణి స్మరించుకోవచ్చు, ఎన్నిసార్లు నేను చేస్తున్నాను అనేది ఒక సాటిస్ఫాక్షన్ ముందర మనకి. భగవంతుడిని తలుచుకున్నాము అనేటువంటిది ఎంత నామం చేస్తుంటే అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. దాని మధ్యలో ఎలాగో ఉరుగుతాడు ఆయన, ఎందుకంటే మనం హనుమంతుడి స్వభావాన్ని ఒక యంత్ర రూపంలో చూస్తున్నాం అక్కడ. ఆంజనేయ స్వామి సముద్రాలను ఎలా దాటాడు ఆయన, ఏమైనా యంత్రంతో దాటాడా, మంత్రశక్తితో దాటాడు. ఆయన యొక్క ఆశయం ఎంత గొప్పది అక్కడ రామప్రభుకి. రాముడు చెప్పిన నాటికి ఆయన సముద్రం దాటతానని కూడా ఆయన అనుకోలే. కానీ రాముడట అంతమంది ఉంటే, సుగ్రీవుడి యొక్క మరి అనుయాయులు వీళ్ళందరూ ఇంతమంది ఉంటే, రామచంద్ర ప్రభువు తన అంగుళికాన్ని ఆంజనేయ స్వామిని పిలిచే ఇచ్చాడట. అంటే ఏంటి, రాముడు ముందర ఎవరు దీన్ని సాధించగలరు, సముద్రాన్ని దాటి అమ్మని ఎవరు దర్శిస్తారు, అమ్మ ఎక్కడ ఉన్నదో అనేటువంటి విషయాన్ని ఎవరు గుర్తిస్తారని ఎవరు చెప్పలో అక్కడ అందరూ క్వశ్చనార్థకమే. కానీ అది మనం ఆలోచించుకుంటే సుగ్రీవుడికి ఇచ్చి అని చెప్పితే, సుగ్రీవుడు యొక్క మంత్రి తతమ వాళ్ళందరూ సుగ్రీవుడి కింద వాళ్ళేగా, సుగ్రీవుడికి ఇవ్వచ్చు కదా, ఇవ్వలా అంటే ముందలే నిర్ణయించేశాడు రామచంద్ర ప్రభు. దానికి సముద్రం ఎవడో కాదు, ఆంజనేయ స్వామి అనేటువంటి విషయాన్ని ముందరే ఆయన ఒక చేసి ఆంజనేయ స్వామిని పిలిచి, ఇదిగో అమ్మని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఈ అంగుళీయకము గుర్తుగా తీసుకువెళ్ళి, ఎందుకంటే నువ్వంటే ఎవరో తెలియదు, అమ్మంటే నీకెవరో తెలియదు, కాబట్టి అక్కడ నువ్వు ఈ అంగుళీకానికి ఇవ్వగానే అమ్మకి నీకు గుర్తొస్తాయి అని చెప్పి ఇస్తే, ఈయన ఏం చేశాడు, నాకు కదా అంగుళీకం ఇచ్చాడని నేను దాటగలనని ముందుకు రాలా, చుట్టూ వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి దాటగలడు అన్నటువంటిది అక్కడ, అంటే ఎవరు వెళ్తామో అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఆయన తప్పకుండా వెళ్తాడు అనేది సుగ్రీవుడి దగ్గర నుంచి ఎవరూ ఊహించల. సుగ్రీవుడు కూడా అక్కడే ఉండిపోయాడు. జాంబవంతుడు వీళ్ళందరినీ పంపించాడు, అంగదుడు వీళ్ళందరినీ పంపించాడు, నలుగురు నాలుగు వైపులకు వెళ్ళి మీరు వెతుక్కురండి సీతమ్మ వారు. కానీ అసలు తాళము, అసలు విషయం ఎక్కడుంది అంటే ఆంజనేయ స్వామి దగ్గర. ఆయన పోయి నాకు అంగుళీకం ఇచ్చాడు కదా అని భద్రం చేసుకున్నాడు, బొడ్లో పెట్టుకున్నాడు. కానీ నేను వెళ్ళగలను, నేను వెళ్తానని అందరి మాదిరిగా ముందుకు రాలా. వాళ్ళందరూ తత్మ వాళ్ళందరూ ప్లాన్లు చేస్తున్నారు తప్ప అసలు పని చేసేటువంటిది ఆంజనేయ స్వామి వారు ముందుకు రాలా. ఒక మూలకి వెళ్ళి ఆయన రామ్ 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 అనుకుంటూ ఆయన రామనామ స్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు. జాంబవంతుడు వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, బుర్రలు బదులు కొట్టుకుంటున్నారు, ఏంటి అసలు మనకు ఇప్పుడు ఎలా అర్థమవుతుంది, ఎవరు ఇందులో ఒక్కళ్ళు సీతమ్మ వారిని చూసిన వాళ్ళు లేరు కదా, ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నట్టు. ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించగా సంపాతి కనిపించటం, తర్వాత జటాయువు గురించి తెలియడం, ఇవన్నీ ఒకదాన్ని ఒకదాన్ని మేళవించి చూస్తే అది రావణాసురుడు అమ్మవారిని ఎత్తుకెళ్ళినట్టుగా సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు ఏదో పెద్ద పోలీసు వాళ్ళు కేసులు ఇవన్నీ అంటున్నారు కదా, అసలు అది ఎంత గొప్ప సూక్ష్మమో చూడండి, అక్కడ ఎంత గొప్ప సూక్ష్మమో. ఆడు గుర్తించింది నేను, ఎగిరి గంతులేసింది ఎవరండి, మానవుడు కాదు, ఏ అవతారము, వానరావతారం. వానరులందరూ కూడా అమ్మ ఇటే వెళ్ళుంటుంది అంటే మన చిన్నగా దేనిని కూడా అంచనా వేయడానికి లేదు ఇక్కడ భగవంతుని పరంగా. అది ఇక్కడ నరుడు కాదు, అక్కడ వానరుడైనప్పటికీ కూడా అక్కడ తెలుసుకోవాల్సిన దాంటి గుర్తించాల్సింది ప్లాన్ వేయటానికి. అప్పుడు ఎవరెవరు ఎంత లెక్క వెళ్ళగలరు, అంగదుడు అన్నట్టు నేను వెళ్తాను కానీ తిరిగి రాగలనో లేనో నాకు అనుమానంగా ఉంది అన్నాడు. ఎందుకంటే ఆయన మరి వాలి కొడుకు కదా, కొంచెం పెద్దపీట వేశారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి చెప్పాలి కానీ సమాచారం, వెళ్ళి ఉండిపోతే మనకి దక్కేది ఏంటి, అక్కడ దక్కరు. అందుకని వాళ్ళు ఇంకెవరున్నారు అంటే ఎవరు ముందుకు రాలా. నేను సగం వెళ్తానన్నాడు ఒకడు, పా వెళ్తానన్నారు ఇంకొకళ్ళు, వెళదాం అనుకుంటున్నాను కానీ సరిగ్గా దాటగలనో లేనా అనేవాళ్ళు ఒకటి, ఇలా మనలాగే రకరకాలుగా వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా తలకరకంగానే చెప్పారు. కానీ అప్పుడు జాంబవంతుడికి గుర్తుకొచ్చింది, అంగుళీకం తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామికి ఇచ్చాడు రాముల వారు రామచంద్ర ప్రభు అంటే ఆయన పనిచేస్తాను కానీ ఎక్కడా కనిపించట్లేదండి మన మధ్యలో అని వెతుక్కున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి కోసం వెతుక్కుంటే ఆయన ఎక్కడున్నాడు, అసలు మధ్యలో లేడు, ప్రపంచానికి అతీతమైన స్థితిలో ఒక మూలకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. వెంటనే అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు, నువ్వు వెళ్ళగలవా అనలా. ఇక్కడ చూడండి, మాట మారింది, తత్మ అందరూ అంచనాలు వేసుకున్నారు వెళ్ళగలవా తినగలవా అన్నట్టు. కానీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసరికి జాంబవ దాదులు, ఇది హనుమా నువ్వే ఆ పని చేయగలవయ్యా, ఆంజనేయ స్వామికి కూడా నువ్వు ఇది చెయ్యగలవు అంటే వెనకంత వేసేది లేదు అన్నారు కదా, పూర్తవుతుంది పని చెయ్యాలి అంతే. బాబుజీ మాటల్లో చాలాసార్లు చూసేదాన్ని అలా, ఎవరైనా నువ్వు చెయ్యగలవు అంటే అప్పని తప్పుకుని చేసుకొస్తారా చేసేవాళ్ళు. నాన్న అమ్మ నాలెడ్జ్లో కూడా చెప్తాను, నేనేం చదువుకోలే కానీ బాబుజీతో రావడం జరిగింది కదా, అందులో ఫస్ట్ టైమే పాండన్నయ్య అంత మొత్తం ఐదుగురు వచ్చాం. వస్తే అప్పుడు పాండన్నయ్య అడ్రస్ ఫస్టే చరణదాస్ గారి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయారు. అందుక పాండన్నయ్య డాక్టర్ రాజు గారు వీళ్ళు ఉన్నారు. పాండన్నయ్య మన డాక్టర్ కృష్ణార్జునరావు గారికి లెటర్ రాశారు. లెటర్ రాసి వచ్చి అడ్రస్ కూడా రాసి తీసుకొచ్చి బాబు దగ్గర చదివి వినిపిస్తున్నాడు. చదివి వినిపిస్తుంటే బాబుజీ మహారాజ్ అంటారు, పాండు నువ్వు రాసావా? మాకు అసలు అంతా ఈ వీసాలు చేయటం ఈ పని అంతా పాండుగారే చేసింది, పాండన్నే చేసింది. కానీ అంతదాకా వచ్చిన తర్వాత బాబుజీ చూడండి నువ్వు చేసావా, చూడు నువ్వు అలా రాసావు, చూడు మా అమ్మ రాస్తుంది చూడు అని చెప్పి ఆ లెటర్ని మళ్ళా పాప ఆయన ఇతరు ఆయన రాసుకొచ్చాను. వారి మాట అక్కడ సిద్ధిస్తుంది అంతే కాదు, మనం చేసేది కాదు. అక్కడ అమ్మ రాస్తుంది చూడు అడ్రస్ ఎంత బాగా రాస్తుందో అని చెప్పి నువ్వు రాయి అని చెప్పి అప్పటి నుంచే నేర్చుకున్నాను పేపర్ చదవడం అనేది. ఇంగ్లీష్ పేపర్ చదివితే చాలు, నాలెడ్జ్ బాగా వస్తుంది. అది ఎంతవరకు అనేది కాదు, వారు చెప్పారు కదా నీకు రాదని ఏమో చెప్పారు, నీకు వచ్చు అనేవారు బాబుజీ. వచ్చంటే వచ్చు అంతే, వారు అన్నారు కదా వస్తుంది తప్పకుండా. అది వస్తుందా లేదా మనం ఆలోచించకూడదు. అంటే అతి చిన్న విషయం దగ్గర నుంచి అనంతమైన విషయంలో కూడా ఆ మహానుభావులకి అసలు అన్నీ ఇంత సృష్టి చేసినటువంటి వాడికి సృష్టిలో ఒక తల్లిదండ్రులకైనా అంచనా తెలియకపోవచ్చు కానీ పిల్లల గురించి సృష్టి యొక్క రహస్యాన్ని, అసలు సృష్టి ఉన్నదంటేనే వారి యొక్క బలం ఏంటే, ద్వైతం లేదు అక్కడ, రెండవది లేనటువంటిది ఒకే దాని దగ్గర తెలియకుండా ఎలా ఉంటుంది అట్లా. అలా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి హనుమా నువ్వు దాటగలవు, అందుకని నువ్వు వెళ్ళి సముద్రాన్ని లంఘించి ఒకడ సీతమ్మ వార్తను తెలుసుకొని నాకు మంచి వార్తని నువ్వు ఇక్కడ తీసుకురావాలయ్యా, టైం మించిపోతోంది. ఇంకా ఆలోచించిన కొద్ది చాలా ఇప్పటికే చాలా సమయం వెళ్ళిపోయిందంటే, ఆహా అలాగే తాతగారు అనుకుంటూ లేచాడు. లేచిన అయినటువంటి ఆయన ఇంక వెనకంజ వేయలా, మీరందరూ చేయలేరా, నేనే చేయాలా, అది మన పెంట ఆలోచనలన్నీ మనం ఆలోచిస్తున్నటువంటివి. వాళ్ళైతే బాగా చేస్తారేమో, వీళ్ళైతే బాగా అంటారేమో, ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తాం. ఎందుకు చెయ్యకూడదని మన ముందుకి, నీకు రాదా తెలుసుకో. నీకు రానప్పుడు బాబుజీ నాలెడ్జ్ ఎట్లా, నాకు రాదు అన్న మాట వినకూడదు, నీకు వచ్చి ఉండాలి, రాలేదు తెలుసుకో అంతే. అలాగా అక్కడ ఆంజనేయ స్వామికి అనగానే ఆయన వచ్చి మరొక మాట మాట్లాడలే, ఏదైతే తన తపస్సు చేస్తున్నాడో అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాడో అటువంటి రామునిదే నన్ను తీసుకువెళ్తుంది అంతే. ఆయన నేను వెళ్తానల్లే, రామునిదయ తీసుకువెళ్తుంది అంటే వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు. అమ్మ కూడా ఎంత ఆనందించిందండి, ఆ బుంగరం తీసుకువెళ్ళి అమ్మవారికి ఇస్తే అమ్మ ఎంత గుర్తు తెచ్చుకుంది, ఆ ఉంగరం చూడగానే అంగుళీకం చూడగానే ఆ వెనక పరంపర అంతా నాకు తెచ్చావా గబగబా అని ఏళ్ళలో పెట్టుకుని సికలో పెట్టుకుని పెట్టుకోవాలి ఆవిడ. ఇది మా నాన్నగారు ఇచ్చారు, ఆ తర్వాత అప్పుడు దీని గురించి మాట్లాడుకున్నారు అని దాని పూర్వచరిత్రనంతా తలచి ఆవిడ కూడా ఆనందించి, ఓ ఇప్పుడు సమర్థుడు ఎవరు ఆంజనేయ స్వామి అని. అక్కడ కూడా చాలా జరిగింది, నేను సుందరకాండ అంతా ఇప్పుడు చెప్పబోట్లా. అలాగే ఇక్కడ మనలో మనస్సు రెండు మనసులతో కూడి ఉంది మనం. ఇప్పుడు అందుకు ఆ విచారణలో మనని మనం అక్కడ ఏమన్నారు, గురువరంగిరి పద్మే మనస్సే నలగ్నం, ఇన్నుండి మాత్రం లాభం తతక్కిం తతక్కిం. గురువష్టంగా చెప్తుంది కదా, చాలా ఉండొచ్చు, ఎంత తెలివితే ఎట్లయినా ఉండొచ్చు, కానీ గురుదేవులకి దివ్య చరణారవిందములందు ఎవరి మనస్సు అయితే లగ్నం చెందలేదో, రెండు లైన్లలో తేల్చేశారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. గురువరంగిరి పద్మే మనః తేన లగ్నం, తేన మనః నలగ్నం తతక్కి, ఎన్నుండి మాత్రం లాభం అందమైన భార్యుండుగాక, చాలా సిరి సంపదలుండుగాక, సకల శాస్త్ర కోవిదురవుగాక. అసలు ఆయనకి తప్ప ఇంకేమీ తెలియలేదు, అంతా ఉన్న తెలివంత ఆయన దగ్గరే ఉండుగాక అని మనస్సు కనుక అక్కడ ఏకాగ్రత చెందకపోతే ఎన్ని ఉండి మాత్రం ఏ లాభం. అందుకని ఇక్కడ మన మనస్సుగాడు ఉన్నాడు చూశారు, మనకెప్పుడు భిన్నమే అది. మనసు దగ్గరికి వచ్చిన తర్వాత నేను అంటల్లా చూడండి, నా మనసు ఏం బాగుండలేదంట. నేను అన్నిటికీ అధిష్టానం. ఏ నేను? మనలో ఉన్న ఆత్మ అనేటువంటి చైతన్యం అనేటువంటి ఉన్నదే, అది ఆ పరమాత్మ యొక్క ఏది అంశ. అందరిలో ఆ పరమాత్మ యొక్క అంశ అలా ఏకీకృతమై ఉన్నది. ఆ అంశం ఏం చేస్తోంది అంటే, నువ్వు ఈ దేహాన్ని నేననుకుంటావో, లేకపోతే దీనికి సంబంధించివి నావనుకుంటావో, ఇవన్నీ ఏమైపోతోంది అంటే దాన్ని ఆశయం చుట్టూనే నీ స్వభావాన్ని బట్టి నీ మనసు అక్కడ ఏడుస్తుందో, లేకపోతే సంతోషిస్తుందో, లేకపోతే ఈ రెండింటికి అతీతమైనటువంటి ఒక బ్రహ్మానంద సామ్రాజ్యాన్ని అనుభవిస్తుందో, ఆ వెనకున్నటువంటి ఫోకస్ దాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇందాక స్ఫటికం కూడా చెప్పాడు కదా, స్ఫటికం ఎప్పుడు తెలిపే తెలుపు మారలా, అసలు దానికి ఉన్నదే స్వచ్ఛమైన కాంతి. అది ఆ స్ఫటికాన్ని తీసుకెళ్ళి మనం సూర్యకాంతిలో పెడితే మనం చూడడానికి కూడా కళ్ళు జిగేలు జిగేలుమంటాయి. ఎందుకని? సూర్యకాంతి అంత గొప్పది. అది తీసుకొచ్చి మనం లైట్ దగ్గరికి పెడితే తెల్ల లైట్ దగ్గర ఉంచితే తెల్లగా ఉంటుంది, బ్లూ లైట్ దగ్గర పెడితే బ్లూగా ఉంటుంది, ఎర్ర పూల దగ్గర పెడితే ఎర్రగా ఉంటుంది దానికి. కానీ దాని ఆ వాస్తవికత మాత్రం మారలా, మీరు గుర్తుపెట్టుకోవాలి. స్ఫటికం అలా కనిపిస్తోందే కానీ స్ఫటికానికి వాటి స్వభావం ఏమి అంటుకోవట్లేదు అక్కడ. ఇప్పుడు దోషం ఎక్కడొస్తుంది? చూసేవాడి దృష్టిని బట్టి వస్తుంది. చూసేవాడి దృష్టిని బట్టి వస్తుంది కదా. అది ఎర్రగా ఉంది, అది తెల్లగా ఉంది, అది పచ్చగా ఉంది అనుకోవడానికి కారణము మన మనస్సు. అక్కడ మన మనసు యొక్క స్వభావం. ఈ మనసు యొక్క స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? అనేక జన్మల నుంచి వాసనా పరంపరల చేత వస్తుంది. ఉన్న ఒకే దానికి మనం అనేకం ఆపాదిస్తున్నాం. అక్కడ ఆపాదించడం దాని స్వభావాలు వస్తుంది. ఆకలికి రుచి తెలుస్తుందండి? ఆకలికి రుచి తెలియదు. రుచి ఎక్కడికి వచ్చింది? ఆకలి వేసినప్పుడు రుచి గురించి ఆలోచించాల, కడుపు సొరేస్తుంది అంతే. మనకి ఏం పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తాం. రుచి దగ్గరికి వచ్చేసి ఎక్కడికి వస్తుంది? ఎప్పుడైతే నీ నాలికి నువ్వు పెట్టేది తగులుతోందో, లేదు నీ అదేది నువ్వు చెబుతో వింటున్నావో, చక్కెర పొంగలి లేకపోతే ఇది పాయసం లేకపోతే దద్దోజనం అనేది చెవులు వినిపిస్తుందో, అలాగే కంటితో చూస్తావో, నీ ఇష్టాయిష్టాలను బట్టి అప్పుడు నీ నాలిక మీద లాలాజలం ఊరుతుంది. నీకు ఇష్టమైన పదార్థం అనుకోండి, అది తినక్కర్లా, చూడగానే ఆ వాసన రాగానే ఏం చేస్తుంది? నోట్లో లాలాజలం ఊరటం మొదలవుతుంది. తర్వాత తిన్న తర్వాత ఏం చేస్తుంది? ఆకలి వాడు సర్దుబడిపోతాడు. అబ్బా చాలా బాగుంది, ఈ చల్ల కొరకు కొంచెం వేయండి అంటాం. బాగుంది కొత్త ఒకే, ఇంకా కొంచెం వేయండి అంటాం. అలా ఏంటది? ఇవన్నీ కూడా మన జన్మ జన్మ వాసనలు వచ్చి ఇలాగా మనని పరిభ్రమమిస్తున్నాయి. ఇలా తిప్పుతున్నది మన మనస్సు. కానీ గురువుల చెంత చేరబట్టి గురువులు చెప్తున్నారు, ఇవన్నీ ఏది జన్మ జన్మల నుంచి వస్తున్న వాసనా బలం చేతి ఇటువంటివన్నీ వస్తున్నాయి, కానీ నీ స్వభావం అది కాదు. నిజంగా ఆకలిస్తే మనకి ఏది దొరికితే దానితోనే సంతృప్తి చెందాలి. అంతే కదా, ఆకలి దేని తిండదు, ఫలాహారం పెడితే అని తిండదా, అట్టుబండి ఇస్తే రెండు అట్టుబడులు తింటే చాలు మనకి కడుపు నిండిపోతుంది, రెండు ఎక్కువే హోరా కదా. ఒక మామిడి పండు ఇస్తే చాలు, లేదా ఒక జామకాయ ఇస్తే చాలు, కడుపు నిండిపోతుంది. కానీ అక్కడ ఏమవుతుంది మనకి? ఇది తినాలి అది తినాలి అని మనం ఇగో ఈ సంఘంలో ఉండబట్టి ప్రొద్దుటే టిఫిన్ తినాలి, లేకపోతే కాఫీ తాగాలి, మళ్ళా మధ్యాహ్నం భోజనాలు తినాలి, లేకపోతే దాని పక్కన ఆధారాలు ఉండాలి. ఇవన్నీ మనకేంటంటే ఈ జీవితంలో అలవాటే. కొత్తగా వచ్చారండి అమెరికా, అప్పుడే ఉద్యోగం రానా పోనా అన్నట్టుగా ఉంది. ఆకలి ఉండదా వాళ్ళకి మాత్రం ఉంటుంది. బాగా సంపాదించేటువంటి వాడికి ఇంట్లో కూరలు వేరుగా ఉంటాయి, చారులు వేరుగా ఉంటాయి, పచ్చళ్ళు వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటుంది. అది కొత్తగా వచ్చినటువంటి వాడికి ఆకలేస్తే అతని దృష్టి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఆకలేస్తుంది కాబట్టి ఏది చౌకగా దొరుకుతుందా, నా డాలర్లు ఎక్కువ మిగిల్చుకుందాము, వచ్చి తీసుకొచ్చిన డాలర్లన్నీ ఎక్కువగా ఒక చోటే చోటుకి వెళ్తే హోటల్కి వెళ్తాడా, వెళ్ళడు. అన్నిటికన్నా తక్కువగా దొరికే ఈ అమెరికాలో ఉన్న గొప్పతనం అదే. సామాన్య మానవుకి మానవుడికి ఏవి కావాలో అవి అందరికీ అందుబాటులో ఉండేట్టే పెడుతుంది గవర్నమెంట్. నాకు అర్థమైనంత వరకు అది మనం ఏదైనా జహవా చేపలు ఎంతో కోరికలు కోరితేనే అవి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది, దాని కలిగేంతో ఉంటుంది. న్యూయార్క్లో వెళ్ళేటువంటి వాడికి వెళుతూ వెళుతూ లంచ్ అవర్లో తీసుకోవాలంటే మనలాగా ఎంత పీజ కొనుక్కొని తినాలని తినాడు ఎవడు. ఒక ముక్క కొనుక్కొని పిజ్జా ఉంది కాబట్టి పక్కన డ్రింక్ కొనాలి అని ఇది వాడు కోరుకోడు. ఏమంటాడు, కడుపు నిండు ఉండాలి కాబట్టి వెళ్తుంటే దారిలో ఉంది ఒక ముక్క తినేసి మంచిని తాగేస్తాడు, కడుపు నిండిపోయింది, ఉద్యోగానికి వెళ్ళిపోతాడు ఇంకో పనికి. కడుపు నిండలేదా, వాళ్ళ జీవితం బాగలేదా? ఇప్పుడు అలా ఆలోచించి ఆలోచించి చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొంత ధనాన్ని ఆర్జించుకోగలుగుతున్నారు. తిరిగి మళ్ళా వాళ్ళ కుటుంబ పోషణని సజావుగా, నేను పడ్డా కష్టము నా భార్య పిల్లలు పడకూడదు అనేటువంటి విషయంలో ప్రతి యజమాని తనని త్యాగం చేస్తున్నాడు, తన భార్య బిడ్డలు బాగుంటే చాలు అనుకుంటాడు. మనం ఈ ప్రపంచంలో ఎలా ఆలోచిస్తున్నామో, మన గురువులు అవతార పురుషులు కూడా గురుదేవులు చెప్తుండేవారు. శంకరాభరణం సినిమా చూస్తూ ఉంటే ఆ శంకరుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ శంకర శాస్త్రి ఇంటి ముందుకెళ్ళి పాపం, ఎందుకంటే సంగీతం అంటే మక్కువ ఉంది, ఆయన గురువు గారని తెలిసింది, తల్లి అదే చెప్పేది చిన్నప్పటి నుంచి, ఆయన మహానుభావుడు, ఆయన దగ్గర అంతా నేర్చుకోవాలి, ఆ పాట అది చాలా బాగుంటుంది నువ్వు అని చెప్పి చెప్తుంటే వాడికి అదే పట్టింది. అందుకని ఆఖరికి వాళ్ళమ్మ ప్లానే ఇది కూడా, నువ్వు వెళ్ళి ఆ గుమ్మంలో వాళ్ళ అమ్మాయి ఉంటుంది లోపల, నువ్వు గుమ్మం దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, వాళ్ళు నీకేం కావాలంటే. వెళ్ళిన తర్వాత ఏంటి ఏ తీరుగన్నాను దయచూపేదవా అని పాడతాడు ఆ పిల్లాడు. పాడుతూ ఉంటే అమ్మాయి మధ్య మధ్యలో ఏం చేస్తాడంటే, ఎంత పాడినా తలుపు తీయదు ఈ వీడికి, ఇప్పుడు వాళ్ళు పలకట్టం లేదన్న ఉద్దేశంతో తలుపులేలా కొడతాడు. కొడుతుంటే అమ్మాయి లోపల నుంచి వస్తుంది, వచ్చి మొత్తాన్ని తలుపు తీసి ఏంటి బాబు ఇంత చిన్నప్పుడు ఇలా ఏ తీరుగా అని పాడుతున్నావు, నీకేం కష్టం వచ్చింది బాబు అంటే, నాక అండి కష్టమా అండి, చిన్నాడు కదండి నేను ఒక్కడనేనండి, నాకు ఆకలేస్తేనండి ఆ గోదావరి దగ్గరికి వెళ్ళి, పక్కనే గోదావరి చూపిస్తారు కదా రాజమండ్రి గోదావరి, ఆ గోదావరి దగ్గరికి వెళ్ళండి, అదే మంచినీళ్ళు తాగుతూ ఇది పాయసం అనుకుంటారండి, అదే సాంబార్ అన్నం అనుకుంటారండి, సాంబార్ ఇడ్లీ అనుకుంటారండి ఏదో అంటాడు అని ఆ గోదావరి నీళ్ళకి తాగుతాను అక్క నేను, మరి నా ఆకలి ఎలా తిరుగుతుంది అక్క అంటాడు. అంటే అమ్మాయి హృదయం ద్రవించిపోతుంది అక్కడ, అయ్యో ఇంత పిల్లవాడు నీకు ఇంత పెద్ద కష్టం వచ్చిందా నీకు అని చెప్పి వెంటనే సిఫారసు ఎవరికి తండ్రి గారికి, ఇలాగొచ్చాడు చాలా మంచివాడిని ఎంత బాగా పాడుతున్నాడో పాపం ఎవరూ లేరుట అనేసరికి వెంటనే మెల్లమెల్లగా ఇక్కడ చెప్పేవారు బాబుజీ, నేను కూడా చిన్నప్పుడు అంతే బాబుజీ ఆ సన్నివేశం చూసి, నేను కూడా అలాగే ఉండేవాడిని చిన్నప్పుడు, మనం అలా పెంచారా, ఆర్థికంగాను ఎప్పుడు తక్కువ చేయలేదు, పరమార్థికంగా ఇంకా ఎప్పుడూ అసలు లేదు, ఎందుకంటే పరమార్థికం ఎప్పుడు శాశ్వతం, ఆర్థికం ఎప్పుడు మారుతూ ఉంటుంది, దీన్ని నమ్మటానికి వీల్లేదు, ఎందుకంటే సత్యం అదై ఉన్నది ఇది అసత్యమై ఉన్నది. మన జీవితంలో అమ్మకి మనం చిన్నప్పుడు ఎంత ప్రేమ ఉంది, ఇప్పుడు మాత్రం లేదంటారా? మనం అమ్మకన్నా గొప్పవాళ్ళం, పెద్ద శరీరం అయినా కూడా అమ్మల దృష్టిలో మనం చిన్నపిల్లలమే, ప్రేమలో వాళ్ళకి మనం చిన్నగానే కనిపిస్తాం, వాళ్ళకి మా అమ్మకి కనిపించేది కాదు, ఏం తింటలేదమ్మ అనేది, ఏం తింట బాబు ఇంత రావుగా ఉంటే అంటే, అది మీ నాన్నగారు పోలికొచ్చింది, తన పోలికి కాదు, మీ నాన్నగారు పోలికొచ్చింది, బాబుజీ కూడా అనేవారు కదా, అమ్మ చిరంజీవి పోలిక అని అనేవారు కదా, ఆ పోలికొచ్చింది అంతే, మీరు తిని వచ్చింది బొళ్ళు కాదంటుండే. అలాగా భగవంతుడికి గురుదేవులు కూడా అంతే, పెడితే ఎంతెంత పెడితే అది తినాలనుంటే మనకు కూడా దేహాభిమానం అడ్డొస్తుందండి, దేహాభిమానం అడ్డొచ్చి అందరి మాదిరిగా ఒకేలాగా ఉంటే ఇంకొంచెం పెడితే బాగుండని అనుకుంటాం, అనుకోకుండా ఎందుకుంటాం మన నచ్చింది అనుకోవచ్చు. అంటే జీడిపప్పు పాకం పెట్టేటప్పుడు నేను కొంచెం కొంచెం ముక్క పెడితే బాగుండని అనుకోకుండా ఉంటావా? ఉంటాం, కానీ ఏదో ఆ రోజు రానే వస్తుంది. మన మనస్సును ఎతికేవాడు కదా గురుదేవులు అంటే. అందుకని ఏది తీసుకువెళ్ళి యాత్రలో, బాబు కొంచెం సాయంత్రం కూడా ఖాళీగా కూర్చున్నారు కదా, కాస్త ఏమన్నా తీసుకోండి అని గిన్నె తీసుకువెళ్ళి ముందు పెడితే, ఏంటిది జీడిపప్పు ఆకమా, సరే కూర్చో అని చెప్పి మొత్తం గిన్నంతా తినిపించారు నా చేత. ఆ గిన్నె తినిపించినప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు అనుకున్నామే అది నాకు గుర్తుకొస్తుందా? రాదు. ఎవ్వరికీ లేకుండా చుట్టూ అందరూ చూస్తుంటే నా చేత తినిపించారు. అక్కడేమొస్తుంది? దేహాభిమానం వస్తుంది. నాకు తెలుసులే నువ్వు తినగలవని, నాకు తెలుసు నువ్వు తినగలవని, తిన్న తర్వాత మాట్లాడు అని. ఇంకేంటి తినడమే ఇంకా. పాప నా పక్కన ఉషక్క ఉండేది, ఉషక్క కామసరి పిన్ని. కామసరి పిన్ని ఎప్పుడు బయటపడేది కాదు కానీ ఉషక్క, అబ్బా చందు మొత్తం అంత పాక నీకే పెట్టేస్తుంటే నాకు భలే ఏంటి ఉసురు అనిపించింది తెలుసా. ఒక్క ముక్కు కూడా మాకివ్వకుండా మొత్తం నీ చేతే తినిపించారు బాబుజీ. అనుకుంటే మాత్రం వస్తుందా? ఇప్పుడు నా రూపం అయిపోయింది కాదు, తినేసిన తర్వాత మన రూపం అయిపోయింది, తీసి మళ్ళీ ఒక ముక్క ఇవ్వడానికి కూడా ఉండదు అక్కడ. అంటే ఏది అనుభవించింది? తీసుకున్నటువంటి పదార్థం నా స్వరూపం అయిపోయింది, దాన్ని తిరిగి తీసుకోవాలంటే ఎవరి వల్ల నా అవుతుందా? లేదు, వికారం వచ్చి కక్కానే అనుకోండి, తిన్నవాడు కూడా దాన్ని నాకలేడు, కుక్క అయితే నాగుతుంది. అందుకని ఈ ప్రపంచాన్ని మహాత్ములు చెప్పారు వమనాన్నవత్తి చూడాలట. మనం తిన్నప్పుడు ఎలా తింటున్నామో తిరిగి మనం వాంతి చేసుకున్నా కూడా వాళ్ళకి వాంతి వెంటనే కక్కేస్తే లేరు లేరు అలాగే వస్తుంది. ఎందుకంటే అది కూడా నాకు అనుభవం ఉంది. నేను చాలా వాంతులు కక్కేదాన్ని, 40 కక్కేదాన్ని, మళ్ళీ మైగ్రేన్. ఎలా తిన్నామో మళ్ళీ అదే లేర్లు వచ్చేస్తాయి. మనం దీని తర్వాత ఏది తిన్నామో అలా వస్తుంది. కానీ అదంటే ప్రేమ ఉంటుందా? కక్కిన తర్వాత దాన్ని చూడను కూడా చూడలేము. అలాగే ఈ ప్రపంచం ఎంతమంది అనుభవించి వదిలేస్తే తిరిగి మళ్ళా దాంట్లోనే పొరులుతున్నాం మనం. దాని దగ్గర మాత్రం మనకి విరక్తి రావటం. అందుకని ఆధ్యాత్మిక జిజ్ఞాసలో వేదాంతం ఏం చెప్తోందంటే, ఈ ప్రపంచాన్ని నువ్వు గుర్తించు, ఇదేం కొత్తది కాదు, కొత్తదిలా చూస్తున్నావు నువ్వు, నీ భ్రమ అది. ఎంతమంది అనుభవించి అనుభవించి వదిలేస్తే తిరిగి మళ్ళా నువ్వు అదే వంకాయలు నేర్చుకుంటున్నావు, అదే దొండకాయలని బెండకాయలని వేర్చుకుంటున్నావు, అదే బంగారం కావాలనుకుంటున్నాం, అదే వస్తువులు కావాలనుకుంటున్నాం. తీసుకునేది అది ఏమన్నా మనకు కడుపు నింపుతోంది, ఇంకేమన్నా చేస్తుందా అంటే ఇవన్నీ అంతటితో అవ్వదు. అలా అని వదల చెప్పలా. ఏది ఎంతవరకు కావాలో అంతవరకు గుర్తిస్తూ ఎంతవరకు చేస్తూ మన మనసుతో మనమే విచారణలో దాన్ని దాటాలి. అమెరికాలో నాకు సూర్పణకు సమర్థం గ్లాసులు నేను నా దగ్గరికి వస్తున్నాయి, పెద్ద పెద్ద గ్లాసులు. బాబు పూర్వం పాలు పప్పు తీసుకునేవారు, తీసుకుంటే ఒక 10 4 పిల్లలు ఎవరుంటే వాళ్ళందరినీ పిలిచి చుట్టూ కూర్చోబెట్టుకొని వారు తీసుకునే దాంట్లో రా అని కబులు ఆడుతూ పిల్లలందరికి తినిపిస్తుండేవారు. ఆ బాదం పులిచిన బాదం పప్పులు, అది అక్రూరుడు కూడా సూదితో పై తొక్కు తీసేవాళ్ళం తూసి పక్కన మళ్ళీ సేమ్ పటికి బెల్లం, సేమ్ పటికి బెల్లం మొక్కలు ఉండేవి. అవి అన్నీ ఇంత పెడితే ఆయన కోసం కాదు పెట్టింది, ఎందుకు రోజు ఇది ఒక పని అయిపోయింది. ఎందుకంటే అందరికి పెడుతూ ఉంటే మరి వారు తీసుకునేది ఏంటి? అందుని అలా పెట్టి అలాగే గ్లాస్ కూడా ఇంత గ్లాస్తో పాలిస్తే సూర్పణక సమర్థ గ్లాసు అనేవారు. అప్పుడు వచ్చింది అనమాట పేరు. అలాగే నిన్న ఇవాళ చూపిస్తున్నాను. అలాగా మహాత్ములు ఎందుకు దాచిపెడుతున్నారంటే, అసత్యాన్ని అసత్యంగా దర్శిస్తూ సత్యమే అసత్యానికి ఆధారమై ఉంది కానీ అసత్యం దానంతట ఎప్పుడు ప్రకాశించటల్ల. ఈ విచారణ ఎవరు ఎంత చెప్పినా మనకు ఆకలేస్తేనే మనం ఎట్లాగైతే ఆవురావురమంటూ తింటామో, అలాగే ఈ ఆధ్యాత్మిక దృష్టి ఆధ్యాత్మిక విద్య ఎందు కూడా మనకి ఆవేదన కలగాలి. మనకు ఆవేదన కలిగితే అది కనిపించేటువంటి వాటిలో ఇవన్నీ కూడా సామాన్యం, పూజలు ఇవన్నీ కూడా సామాన్యం, అక్కడ నిలబడాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నారు. మనకి శతకాలు కూడా ఎంత బాగా చెప్పేవు. ఏది చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, నీ చిత్తం శుద్ధి లేకుండా నేను లక్ష పూలు తీసుకొస్తాను, అన్ని పూలు తీసుకొస్తాను అంటే పూలు చేస్తాం, అవి అదృష్టవంతులే, పూల అదృష్టవంతులు అవుగాక. కానీ మనకి ఒరిగింది ఏంటి అంటే ఆ పుష్పంతో పాటు మన మనసు కూడా అదివ్య చరణారవిందములందు ఏకాగ్రత చెంది ఉంటేనే దాని సార్థకత. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఆత్మవిచారణ. ఇది మనని మనం విచారణ చేసుకోవాలి. తినేటప్పుడు మనం ఆలోచిస్తున్నాం, గబగబా వాళ్ళు పెట్టేవాళ్ళు రెండు జిలేబీలు పెడితే మనం ఆలోచిస్తున్నాం ప్రసాదం కదా, గబగబా ఒకటి కూడా తినలేం, ప్రసాదం కాబట్టి తీసుకోవాలి, ఒక ముక్క తీసుకొని అందరం తినాలి. ఎందుకు ఆలోచించాం? ప్రతిదీ లిమిట్స్లో. అదే గురువులు పెట్టారనుకో బుట్టయినా తినేయాలి, అక్కడ ఆలోచించడానికి లేదు ఆలోచన. ఎందుకని, దాని వలన మన జీవా చాపల్యం నశించేటువంటి ఒక ఇది మనలో ఉన్న దోషం రహితమవుతుంది. అక్కడ మహాత్ములు పెట్టిన ప్రసాదంలో మనం ఏంటంటే గుడికి వెళ్తే శుక్రవారం రోజు మంచి పులిహార పెడతారు కదా, గుడికి వెళ్తే మంచి పులిహార పెడతారు. ఇది పులిహారే కాదు, వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఇప్పుడు ఇండియాలో తిరుపతిలో లడ్డూల్లాగా కూడా చుడుతున్నారు కాబట్టి లడ్డు కూడా మంచి పెడతారు. ఇప్పుడు దేవుడి మీద భక్త, ప్రసాదం మీద భక్త. ఆయన అనుకుంటున్నాడు ఏదో భక్తిలే, ప్రసాదం మీద భక్తి పెట్టుకున్నా వచ్చి దర్శనం చేస్తున్నాడు కదా అని పాపం ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అనుకుంటున్నాడు దేవుడు. మనం వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళేటప్పుడు ఎక్కడో నేర్పిస్తాడు ఆయన కూడా, ఎక్కడో ఒక చోట మన మనసు ఏదో ఒక రోజు మనం ఏది మనకి ఆ దేవుడి మీద మనసు నిలిచే అవకాశం వస్తుంది, ఆ టైం వస్తుంది తప్పకుండా నిలబడుతుంది. వెళ్ళేది షాపులకు కాదుగా, హోటల్స్కి కాదుగా, వెళ్ళేది గుడికి కదా మనం వెళ్ళేది. కాబట్టి అక్కడ ఏది ఏ అనుభవంలోనో కనిపిస్తాడు అనుకోండి, వెంటనే మనం కూర్చుండిపోతామా లేదా? మనం మాకు ఎక్కడో కనిపించాడు ఆస్ట్రేలియాలో, వెంటనే పాపం బాగా చక్క మాట్లాడాడు వెంటనే. అక్కడికి ఏమైపోయింది అక్కడ? ఆ తర్వాత పాపం ఆయన దారా అయిందే మా దారి మాదే. కానీ మేము చెప్పుకున్నాం కదా, ఫోటోలు వెళ్ళా కదా అందరికీ, మీరు జల అనుపు జల్లుంటే కదా కానీ చుట్ల అసలు అనుపు చెట్లు ఉండరాటం ఏంటండి, మాతోనే వచ్చాడు మా ఇంటికి, కచేరీ కూడా జరిగింది, అందరు నమ్ముతారా? ఈ ఫోటో తీసిన వాళ్ళు అది అది రికార్డు చేయకుండా ఉంటారు మా పక్క వాళ్ళు. అది ఏదో ఒకటి ఆయన పాడిన పాట కలిసాడు అనేటువంటి ఆత్మాభిమానం, కొంచెం మన అనేటువంటి ఆత్మాభిమానంతో ఇక్కడ చోట ఉంటుంది కదా, తిమ్మక్క చెల్లెత్తు రామచంద్రో పడతాడు ఆయన కదా. అందుకని ఎక్కడో చోట మనస్సుని ఏకాగ్రత. అందుకని మనని మనం నమ్మటం కోసము మనలో ఉన్న ఒక దాగి ఉన్నటువంటి పరమాత్మను మనం గుర్తించాలి. బయట బయట ఎంత చెప్పుకున్నా మనని మన జీవితాన్ని మనం కూడా బాగు చేసుకోవాలి. దీనిన్నారు సత్సంగము నిరంతరము జరిగేది మనలోనే, దానికి టైం లేదు. బయట సత్సంగాలు బయట ఇంకొకరితో మాట్లాడాలంటే టైం చూడాలి, ఏమన్నా అనుకుంటారేమో అనుకోవాలి, లేకపోతే గబగబా అన్ని వేళలా అందరూ దొరకరు కదా. అదే నేను ఎక్కడ కూర్చున్నాను, ఒంటరిగా కూర్చున్నాను, లేకపోతే ఏదైనా చేస్తున్నాను, ఎంత టైం అయినా ఎలా జరిగిపోతుంది? నాలోకి నేను వెళితే ఎన్ని గంటలైనా జరిగిపోతుంది. నేను నా గురించే నేను ఆలోచిస్తున్నాను అంటే శరీరము ఈ బయట ఉన్నటువంటి ఇవి కాదు, నా గురించి నేను నాలో ఉండి ఏ పరమాత్మ శక్తిని నడిపిస్తోంది, నాలో ఉండి ఆ పరమాత్మ ఎలా నడుస్తున్నాడు. ఆంజనేయ స్వామి మరి ఎంతమంది భక్తులు ఎన్నెన్ని రకాలు చేయాల, కానీ ఆంజనేయ స్వామి భక్తే భక్తిగా ఎలా ప్రకాశిస్తోంది. చిరంజీవిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నమ్మాలే కానీ నమ్మి చెడిన వాళ్ళు ఎవరు లేరుగా, నమ్మి చెడిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన రామాశ్రయం చేశాడు కానీ మనం ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తే చాలు సీతారాములు కూడా మన దగ్గరే ఉంటారు, ఎందుకంటే ఆయన గుండెల్లో గుడి కట్టుకున్నారు కాబట్టి. అదే కదా, ఆంజనేయ స్వామి గుర్తు రాగానే ఆటోమేటిక్గా సీతారాములు వచ్చేస్తారు మనకి గుర్తు. అందుకని అట్లాగా మనం మనతోనే సత్సంగం, దానికి అవధులు లేవు, ఒక సమయం అంటూ లేదు. నువ్వు ఎక్కడ కూర్చునైనా చేయొచ్చు, దానికి మడి కట్టుకోక్కర్లేదు. ఏంటి పడింది చూసారు, ఇష్టంగా ఉన్నట్టుంది దానికి. ఇది నిజం, కరెక్ట్ కరెక్టే. అది మనని మనతోనే మనం విచారణ చేసుకోవాలి. ఇది అన్నిటికన్నా గొప్పది. ఈ మనలో మనకి విచారణ రావడం కోసం ఎంత కార్యక్రమాలు ఇవన్నీ మనం మన ఇల్లు మనం చక్క పెట్టుకోవట్ల బయట పోయేవన్నీ మారిపోయే వాటి గురించి చాలా అన్వేషణ చేస్తున్నాం. అందుకని మనల్ని మనం విచారణ చేసుకోవాలి. మనం చేస్తూ ఉంటే ఇంకో నాలుగు హృదయాలు ఆనందపడి రావాలి. అది ఏంటంటే ఒక సమయం వస్తుంది, అప్పుడే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని ఆయురారోగ్యశ్వర్యాల్ని అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీ. హరి ఓం.